ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మహారాష్టలో అనేక అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. 2024 వక్ఫ్ సవరణ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు న్యూఢిల్లీలో సమాపేశం జరుపుతోంది. భారత్ చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సాధారణ స్థితికి చేరడానికి వాస్తవ నియంత్రణ రేఖ ఉల్లంఘన జరగకుండా చూడడం అవసరమని ఇరు దేశాలు అంగీకరించాయి. ప్యారిస్ పారాలింపిక్స్లో ఈవేళ రెండో రోజున భారత క్రీడాకారులు షూటింగ్, అథ్లెటిక్స్ విభాగాల్లో పోటీ పడనున్నారు. మహారాష్టలోని పల్ఘర్లో ప్రారంభం కానున్న వాధ్వా రేవు భారత్ అభివృద్దికి గణనీయంగా దోహదం చేసే అతి ముఖ్యమైన ప్రాజెక్టని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తాను ఈరోజు ప్రారంభించనున్న ఈ రేవు గురించి సోషల్ మీడియాలో వివరిస్తూ ఆయన, ఈవేళ ప్రారంభం కానున్న ఈ డీప్ వాటర్ పోర్ట్ దేశంలోనే అతిపెద్దదని, ప్రగతికి మహారాష్ట చోదక శక్తిగా ఉన్న విషయాన్ని మరోసారి రుజువు చేస్తుందని చెప్పారు. మన సముద్రయాన పటిమను పెంచడంతో పాటు భౌగోళిక వాణిజ్యానికి కూడా ఈ రేవు తోడ్పడుతుంది. ప్రధానమంత్రి ఈరోజు మహారాష్టలోని ముంబై పాల్ఘర్లో పర్యటిస్తున్నారు. ఉదయం 11 గంటలకు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో గ్లోబల్ ఫిన్టెక్ టెక్ ఫెస్ట్ 2024లో ప్రధానమంత్రి ప్రసంగించారు. ఈ మధ్యాహ్నం పాల్ఘర్లోని సిడ్కో గ్రౌండ్లో వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, వాధ్వాన్ పోర్టుకు శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్ట్ వ్యయం దాదాపు 76,000 కోట్ల రూపాయలని అంచనా వేస్తున్నారు. పెద్ద కంటైనర్ నౌకల రవాణా, అతిపెద్ద కార్గో షిప్పులకు వసతి కల్పించడం ద్వారా దేశ వాణిజ్య ఆర్థిక వృద్దిని పెంచే ప్రపంచ స్థాయి సముద్ర మార్గాలు ఏర్పాటు చేయడం ఈ రేవు లక్ష్యం. పాల్ఘర్ జిల్లాలోని దహనో పట్టణానికి సమీపంలో ఉన్న వాధ్వాన్ నౌకాశ్రయం భారతదేశంలోని సముద్ర అంతర్భాగ నౌకాశ్రయాల్లో ఒకటిగా ఉంటుంది. దాదాపు 1,560 కోట్ల రూపాయల విలువ చేసే 218 మత్స్యరంగ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కూడా చేస్తారు. ఈ కార్యక్రమాల వల్ల మత్స్యరంగంలో 5 లక్షల మందికి పైగా ఉపాధి అవకాశాలు పొందుతారని అంచనా వేస్తున్నారు. 2024 వక్ఫ్ సవరణ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు న్యూఢిల్లీలో సమాపేశం జరుపుతోంది. వివిధ భాగస్వాముల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు సేకరించేందుకు ఈ సమాపేశం జరుగుతోందని లోక్సభ సచివాలయం తెలియజేసింది. ముంబైకి చెందిన అఖిల భారత సున్నీ జమాయతుల్ ఉలామా, న్యూఢిల్లీకి చెందిన ఇండియన్ ముస్లిమ్స్ ఫర్ సివిల్ రైట్స్ సంస్థలు ఈరోజు కమిటీ ఎదుట తమ అభిప్రాయాలను వినిపిస్తాయి. 2024 వక్ఫ్ సవరణ బిల్లుపై పార్లమెంట్ సంయుక్త కమిటీకి లోక్సభ ఎంపీ జగదంబిక పాల్ అధ్యక్షత వహిస్తున్నారు. ఈ బిల్లుపై ప్రజలు, స్వచ్చంద సంస్థలు, నిపుణులు, ఇతర సంస్థలతో సహా వివిధ భాగస్వాముల అభిప్రాయాలను కమిటీ ఆహ్వానించింది. సంయుక్త కమిటీ తొలి సమాపేశం ఈ నెల 22వ తేదీన జరిగింది. 31 మంది సభ్యుల కమిటీలో లోక్సభకు చెందిన 21 మంది సభ్యులు, రాజ్యసభకు చెందిన 10 మంది సభ్యులు ఉన్నారు. వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, పరిపాలనలో లోపాలను తగ్గించి సామర్థ్యం పెంచేందుకు ఈ బిల్లును రూపొందించారు. 1995 చట్టాన్ని సమీకృత వక్ఫ్ నిర్వహణ, సాధికారత, సమర్థత అభివృద్ది చట్టంగా పేరు మార్చాలని బిల్లులో ప్రతిపాదించారు. సర్వే కమిషనర్ నుంచి కలెక్టర్ వరకు ఏ ఇతర అధికారి అయినా కూడా వక్ఫ్ ఆస్తుల సర్వే జరిపేందుకు, కలెక్టర్ ఒక సర్వేయర్ నియామకం జరిపేందుకు కూడా బిల్లులో వీలు కల్పించారు. కేంద్ర వక్ఫ్ సమితి, రాష్టాల బోర్డులు ముస్లిం మహిళలు, ముస్లిమేతరుల ప్రాతినిధ్యం ఉండేలాగా పునర్వ్యవస్థీకరించడం, బొహారాలు, ఆగాఖానీలు, షియా, సున్నీ, బొహరా, ఇతర వెనుకబడిన వర్గాల ప్రాతినిధ్యం ఉండేలాగా ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయడం కూడా బిల్లులో ప్రతిపాదించారు. 2024 వక్ఫ్ సవరణ బిల్లు ప్రతి హిందీ, ఇంగ్లీష్ భాషల్లో లోక్సభ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. బడ్జెట్ సమాపేశాల్లో లోక్సభలో ప్రవేశపెట్టిన ఈ సవరణ బిల్లును పార్లమెంటరీ సంయుక్త కమిటీ పరిశీలనకు పంపాలని నిర్ణయించారు. ఢిల్లీ ఐఐటీ నిర్వహించే జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ జామ్ ఈ ఏడాది గాను 3వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. 2025-26 మాస్టర్స్ ప్రోగ్రాంకు అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 11వ తేదీన రిజిస్టేషన్ గడువు ముగుస్తుంది. ఈ పరీక్ష వచ్చే ఏడాది 2వ తేదీన జరుగుతుంది. డిగ్రీ పూర్తి చేసిన వారు, డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్న వారు జామ్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు బయోటెక్నాలజీ, కెమిస్టీ, ఎకనామిక్స్, జియాలజీ, మ్యాథమెటిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్స్ గా ఉంటాయి. భారతదేశంలో 100 ప్రదేశాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సాధారణ స్థితికి చేరడానికి వాస్తవ నియంత్రణ రేఖ ఉల్లంఘన జరగకుండా చూడడం అవసరమని ఇరు దేశాలు అంగీకరించాయి. సరిహద్దు ప్రాంతాల్లో ప్రశాంతత తిరిగి నెలకొల్పాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. భారత చైనా సరిహద్దు వివరాలపై 31వ సమన్వయ సమావేశం నిన్న బీజింగ్ లో జరిగింది. తూర్పు ఆసియా భారత వ్యవహారాల ప్రతినిధిగా లాల్ దాస్ వ్యవహరించారు. చైనా తరఫున చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విభాగం డైరెక్టర్ ప్రాతినిధ్యం వహించారు. ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలను తగ్గించడానికి, సమస్యల పరిష్కారానికి వాస్తవ నియంత్రణ రేఖ పరిస్థితులపై అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకున్నారు. దౌత్య సైనిక మార్గాల ద్వారా సంప్రదింపులకు రెండు దేశాలు అంగీకరించాయి. భారత ప్రతినిధి చైనా విదేశాంగ శాఖ ఉప మంత్రిని కూడా కలుసుకున్నారు. ఇస్లామాబాద్ లో ఈ ఏడాది అక్టోబర్లో జరగనున్న షాంఘై సహకార సంస్థ SCO సదస్సుకు హాజరు కావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పాకిస్తాన్ అధికారికంగా ఆహ్వానించింది. ఇస్లామాబాద్ లో అక్టోబర్ 15-16 తేదీల్లో జరగనున్న ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల ప్రభుత్వ అధినేతలకు పాకిస్తాన్ ఆహ్వానాలు పంపిందని పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల ప్రతినిధి ముంతాజ్ బలోచ్ తెలియజేశారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో భారత్, ఇరాన్, కజాఖ్స్థాన్, చైనా, కిర్గిజ్ రిపబ్లిక్, పాకిస్తాన్, రష్యా, ఉజ్బెకిస్తాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని జవార్లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తొలి విమాన సేవ వచ్చేడాది ఏప్రిల్ కల్లా ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఏరోడ్రోమ్ లైసెన్స్, దరఖాస్తు, ఇతర పరీక్షలకు సంబంధించిన పత్రాలను ఈ ఏడాది చివరి కల్లా సమర్పించనున్నట్లు నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెలియజేసింది. విమానాశ్రయ నిర్మాణంలో మొదటి విడతలో ఒక రన్వే, ఒక టెర్మినల్ నిర్మిస్తారు. వార్షికంగా 20 లక్షల మంది ప్రయాణికులకు ఈ విమానాశ్రయం ద్వారా సేవలందిస్తారు. 4 విడతలుగా అభివృద్ది చెందిన అనంతరం నోయిడా విమానాశ్రయం నుంచి ప్రతి ఏడాది 7 కోట్ల మంది ప్రయాణించగలుగుతారని అంచనా వేస్తున్నారు. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా గ్రేటర్ ఢిల్లీ ప్రాంతాన్ని, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాన్ని భారత్లో, ప్రపంచంలో ఇతర నగరాలతో అనుసంధానం చేయగలుగుతారు. నెట్వర్క్ ప్రణాళికలు, ఇతర ప్రణాళికల కోసం అంతర్జాతీయ విమానయాన సంస్థలతో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం అవగాహన పత్రాలపై కూడా సంతకాలు చేసింది. స్వలింగ సంపర్కులు, ఇతర లైంగిక అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన వారు జాయింట్ బ్యాంక్ అకౌంట్ తెరవడంపై ఎటువంటి పరిమితులు, షరతులు లేవని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. క్వియర్ సంబంధాల్లో ఉన్న ఒక వ్యక్తిని నామినీగా నియమించడంపై కూడా ఎటువంటి పరిమితులు లేవని మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక సేవల విభాగం నిన్న ఒక సూచిక జారీ చేసింది. 2023 అక్టోబర్ 17 తేదీన సుప్రియా చక్రవర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా ఈ సూచన జారీ చేశారు. క్వియర్ సంబంధంలో ఉన్న ఇద్దరు వ్యక్తుల విషయంలో ఖాతాదారు మరణించిన సందర్భంలో నామినీ ఖాతాలో బ్యాలెన్స్ మొత్తాన్ని పొందవచ్చునని సూచనలో స్పష్టం చేశారు. ప్యారిస్ లో జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో మన దేశానికి చెందిన మిక్సెడ్ కాంపౌండ్ ఆర్చరీ జట్టు శీతల్ దేవి, రాకేష్ కుమార్ కొత్త పారా ఒలింపిక్ రికార్డు స్థాపించారు. వచ్చే నెల 2వ తేదీన జరిగే క్వార్టర్ ఫైనల్స్ లో వారు పోటీ పడనున్నారు. ఈవేళ ప్యారిస్ పారా ఒలింపిక్స్ 2వ రోజున భారత క్రీడాకారులు వివిధ విభాగాల్లో పోటీ పడనున్నారు. టోక్యో క్రీడల్లో 2 పతకాలు గెలుచుకున్న అవని లేఖారా R2 మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పిస్టల్ పోటీలో పోటీ పడనున్నారు. మోనా అగర్వాల్ కూడా ఇదే విభాగంలో పోటీ పడతారు. అథ్లెటిక్స్ లో కూడా అనేక మంది క్రీడాకారులు ఈరోజు పోటీ పడనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మహారాష్టలో అనేక అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. 2024 వక్ఫ్ సవరణ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు న్యూఢిల్లీలో సమావేశం జరుపుతోంది. భారత చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సాధారణ స్థితికి చేరడానికి వాస్తవ నియంత్రణ రేఖ ఉల్లంఘన జరగకుండా చూడడం అవసరమని ఇరు దేశాలు అంగీకరించాయి. ప్యారిస్ పారాలింపిక్స్ లో ఈవేళ 2వ రోజున భారత క్రీడాకారులు షూటింగ్, అథ్లెటిక్స్ విభాగాల్లో పోటీ పడనున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.